దేవుని వాక్యం వదుకుందాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 12వచనం చదువుతాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నా. 11వ వచనం నుంచి చదువుకుందాం. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకుడైన వివేచించటకు సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దయగలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొకసారి మీ పాదాలను ఆశ్రయించా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు వందనాలు. నూతన సంవత్సరంలో జనవరి మాసం అంతా ఆత్మీయంగా కొనసాగడానికి మహాకృప చూపించారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా నిదాసుడు అదే నిర్జ్ఞాపం చేసుకోండి. తను కలవలేకపోయాడు తర్వాత తన పరిచర్ విషయంలో తనకున్న మీరు సహాయం చేయండి. తర్వాత మమ్మల్ని కూడా మీరు బలపరచండి. యువతి కాలం ఎన్టీఆర్ జిల్లా గృహ దర్శనాల విషయంలో మీ కార్యక్రమాలు కోరుకుంటూ ఉన్నాం. వచ్చిన వారందరినీ బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా నిర్మించండి. ఆత్మదేవ, మీ సన్నిధిని కోరుకుంటూ జీవం కలిగిన మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని వాక్య ధ్యానాన్ని నాకు మాకు జీవనకరంగా నిర్మించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదివిన వాక్య భాగంలో పౌలు భక్తుడు హెబ్రీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మీరు ఎదిగిన స్థితిలో లేరు కానీ మీరు ఎదిగిన వారిగా ఉండాల్సింది పోయి ఇంకా మీరు మొదటి మూల పాఠాలను మీరు ఇంకా మన వినే స్థితిలోనే ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో మీరు వినుటకు మందులైనందున మీరు విన్నాందుకు అర్థం కాదు అని మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో బోధకులుగా ఉండాలి. కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా మరలా మీరు మొదటి మూల పాఠాలు ఇంకా మీకు నేర్పించాల్సి వస్తా ఉంది అని మాట్లాడుతున్నాడు. మీరు పాలు త్రాగవలసిన వారే, బలమైన ఆహారం తినే పరిస్థితుల్లో మీరు లేరు, ఇంకా మీరు పాలు త్రాగవలసిన వారే. 13వ వచనంలో మీరు శిష్యువులే అని మాట్లాడుతున్నాడు. పాలు తాగే వారందరూ శిష్యువులే. 14వ వచనంలో వయసు వచ్చిన వారుగా మీరు ఉండాలి, లేరు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసి ఎదగాలి, కాలంతో పాటు ఎదగాలి. సంఘం వాక్యంలో కాలంతో పాటు ఎదగాలి. ఉదయకాలం ఈ వాక్యపు వెలుగులో వ్యక్తిగతంగా మనం ఇంకా శిష్యులుగానే ఉన్నావా, బోధకులుగా ఉన్నావా, వినేవారిగా ఉన్నావా, తిరిగి బోధించే స్థాయిలోకి ఏమైనా వచ్చావా, పాలు తాగే పరిస్థితిలో ఉన్నావా, బలమైన విషయాలు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నావా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన లేఖన భాగం. ఎవరికి లేని భాగ్యం ఎవరికి ఉండకూడదు అన్నది నా అభిమతం కాదు, కాని ప్రభు మహాకృప గత 7 సంవత్సరాలుగా ఈ పరిచర్లో ఉన్న వారిని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వాక్యం వినే స్థాయిలో మనం ఉన్నాం. ఆ వినే స్థాయిలో నుంచి ఆ ప్రభు మహాకృపలో ఆ పరిచర్యను డీసెంట్రలైజ్ చేయడం ద్వారా 275 సహవాసాలు ఉన్నాయి. 275 సహవాసాల మీద లీడర్స్ ని పెట్టడానికి ప్రభు సహాయం చేశారు, ఇద్దరిద్దరు కోఆర్డినేటర్లు. ఇట్లా మొత్తానికి 600 మంది పైగా నాయకులు ఉన్నారు. ఇక మీరు సహవాసాన్ని నడిపించాలి, నడిపిస్తా ఉన్నారు, వాక్యం చెప్పాలి. రోజుకి మనకు 275 మంది వాక్య ఉపదేశకులు కావాలి, వాక్యం చెప్పడానికి సిద్ధపడతా ఉన్నారు. స్త్రీలు కూడా పరిచయాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సార్లు నేను కలుసుకున్న వారి దగ్గర ఎవరెవరు ఏం పని చేస్తారని అడిగితే అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, ఖాళీగా లేరు. ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకున్నారు అడిగితే ఏదో ఒక బాధ్యత తీసుకున్నారు. రీసెంట్ గా కాలేజ్ టీం పెట్టాం, మిషన్స్ టీం పెట్టాం, తర్వాత ట్రైనింగ్ టీం పెట్టాం. ప్రత్యేకంగా ఈ కాలేజ్ సిస్టమ్ దగ్గర ప్రతి ఒక్కరూ ఇంకొక 5 మందికైనా ఫోన్ చేసి నడిపించారు. ప్రారంభ దినాల్లో బలహీనులు బాలురు అంటే ఏమి తెలియదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి, మమ్మల్ని పిలవద్దండి, మా పేరు పెట్టి మేము కామ్గా ఉంటాము అన్న కండిషన్లో ఉన్నారు. కానీ 7 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని పిలవద్దండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి, మాకు ఏ పని చెప్పొద్దండి, మేము జీవితకాలం వింటా కూర్చుంటామంటే అది పౌలుకి చాలా వేదనగా ఉంది, పౌలుకి చాలా వేదనగా ఉంది. కాబట్టి ఈ గ్రూప్ బైబిల్ స్టడీ పెట్టాం. గ్రూప్ బైబిల్ స్టడీలో 2 రోజులు మాట్లాడాలి. కొంతమందికి ఈ అద్భుతమైన శ్రోతలు ఉన్నారు. ఈ అద్భుతమైన శ్రోతలు ఏంటంటే మాకు ఈ 2 రోజులు కూడా ప్రసంగాలే కావాలండి అంటారు. ప్రసంగాల దగ్గర నువ్వేం చేస్తావు, గమ్మును కూర్చొని వింటావు అంతే, వింటా కూర్చుంటావు. ఇంకెప్పుడు మాట్లాడేది, ఎప్పుడు ఆలోచించేది, ఎప్పుడు పరిచయం చేసేది, ఎప్పుడు మిగతా వాళ్ళకు ప్రయోజనకరంగా మారేది? అపోస్తులు 12 మందిని యేసయ్య పిలుచుకున్నారు. 3.5 సంవత్సరాల పాటు తర్ఫీదు ఇచ్చారు. తర్ఫీదు ఇచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, ఆయన బోధిస్తా ఉంటాడు, ఆ జీవితకాలం బోధిస్తాడు, మీరు కూర్చొని వింటా ఉండండి అని చెప్పలా పైనుండి మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు మీరు అపొస్తల కార్యాల గ్రంథం 1:8 ఎరుషలేము, యూదయ, సమరయ, భూదిగాంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిక్షణ చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, సంఘాలను కట్టండి, బోధ చేయండి, బలపరచండి. ఇది ప్రభువు నేర్పించిన విషయాలు. సో లెర్నింగ్ అన్నది చాలా అవసరం, లెర్నింగ్ అన్నది చాలా అవసరం. కానీ జీవితకాలం లెర్నింగ్ అన్నది అది కష్టం, ప్రమాదం, మరుగుజ్జుతనం, పాలు తాగే వయసు. ప్రారంభంలో ఒక నింద ఎస్ఎఫ్జే మీద ఉంది. ఏంటా నింద అంటే, మీరు వాక్యం చెప్పడానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారండి అన్నారు. మరి నిజమే ఇచ్చేసాం. కానీ నేర్చుకుంటూ చెప్పడం స్టార్ట్ అయ్యింది, ప్రభు కృపలో ట్రైనింగ్లు స్టార్ట్ అయ్యి మిషన్ ట్రిప్లు స్టార్ట్ చేసాం. ఇప్పుడు అంతా అందరూ ఏది మాట్లాడినా అర్థవంతంగా వాక్యానుసారంగా ధ్యానించి ప్రార్థించి నేర్చుకొని బోధిస్తా ఉన్నారు. మరొకసారి ఉదయకాలం ప్రియులందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మేము జీవితకాలం వింటా ఉంటామండి, వింటూనే ఉంటామండి, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి, మమ్మల్ని అడగొద్దండి అంటే రాసుకోండి. పాలు తాగుతున్న వారు, చంటి బిడ్డలు, ఎదుగు బొదుగు లేని వారు, మరుగుజ్జులు. వాక్యం అట్లా చెప్పట్లా, వాక్యం అట్లా చెప్పట్లా, ఎదగాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి. బలవంతు 14 వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. మేలు కీళ్లను వివేచించాలి. ఇంకా దేవుని చిత్తం ఏంటో కనిపెడుతున్నానండి, దేవుడు ఇంకా నన్ను పిలవాలండి అని అమాయకంగా మాట్లాడకూడదు, అది మంచిది కాదు. కాబట్టి పిల్లరా, మనం ఎదిగిన క్రైస్తవులుగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 6:1-2 వచనాల్లో కూడా మాటలు రాయబడ్డాయి. ఎబ్రీ పత్రిక 6:1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిష్మములు గుచ్చిన బోధయు అర్థ నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. మూలోపదేశాలు అవసరం, కానీ జీవితకాలం మూలోపదేశాలు కూర్చోకూడదు, వాటిని దాటి ముందుకు కొనసాగాలి, సంపూర్ణం అవ్వాలి. ఒకప్పుడు విన్నారు, ఇప్పుడు చెప్పాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. మనం బలపడమే కాదు, మిగతా వాళ్ళు బలపరచాలి. ఎదిగిన క్రైస్తవులుగా ఉండాలని వేదనతో పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, క్రైస్తవ దేశాలే కానీ బైబిల్ చదవరు, బైబిల్ చదవరు. నేను అమెరికా దేశపు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కనీసం వారికి బైబిల్ మీద అవగాహన ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ మిస్ అయ్యారు, భవిష్యత్ తరాలను వదిలేశారు, యవనస్తులు చేదాటిపోయారు. కారణం, చిన్నపిల్లల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు, చిన్నపిల్లల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మందిరాలు మూతబడతా ఉన్నాయి, మసీదులుగా మార్చబడతా ఉన్నాయి, సినిమా థియేటర్లుగా మార్చబడతా ఉన్నాయి. ఒకప్పుడు రివైవల్, జాన్ వెస్లీ సమయంలో వచ్చిన రివైవల్, రివైవల్స్ వచ్చినప్పుడు బార్ షాపులు, రెస్టారెంట్లు మందిరాలకి మారాయి కదలికి వచ్చి. ఇప్పుడు రివర్స్ అవుతా ఉంది, అది అక్కడున్న దేవుని బిడ్డల యొక్క వేదన. దీన్ని ఏమంటారంటే బిబ్లికల్ ఇల్లిటరసీ అంటారు, బైబుల్ నిరక్షరాశులు. అక్షరాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, కంప్యూటర్లో, టెక్నాలజీలో, డబ్బులు సంపాదించుకోవడంలో అందరూ కష్టపడి పనిచేస్తారు, అందులో బాగా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు ఇల్లిటరేట్స్ కాదు, కానీ బిబ్లికల్ ఇల్లిటరసీ, బిబ్లికల్ ఇల్లిటరేట్స్. వాక్యం విషయంలో మాత్రమే వారు నిరక్షరాస్యులు, వాక్యం విషయంలో నిరక్షరాస్యులు. అంటే తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, బైబిల్ లేదు. బైబిల్ లేకపోతే వ్యక్తిగత జీవితం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బైబిల్ లేకపోతే, వాక్యం చదవకపోతే వ్యక్తిగత జీవితం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. హోషేయా గ్రంథం 4:4 మొదటి వచనాన్ని చదువుతాం, మొదటి వచనాన్ని చదువుతాం. పేజ్ నెంబర్ 746 ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాచ్యమాడుచున్నాడు. దేవుడు కోరుకున్న దేశం ఇది కాదు. దేవుడు కోరుకున్న జాతి ఇశ్రాయేల్ ప్రజలు ఉండాల్సిన రీతి లేదు కాదు. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేశాడో అలా లేరు, అలా లేరు. కాబట్టి దేవుడు వాచ్యమాడుతున్నాడు. ఏంటి నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అని అడుగుతున్నాడు. నేను చేసింది ఏంటి, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అని అడుగుతున్నాడు. ఏమైంది రెండో వచనం, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమారుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఇదేదో ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుందని కాదు, అది అందరూ అలాగైపోయారు. అదేదో ఒక్కొక్క అప్పుడప్పుడు బై మిస్టేక్ జరుగుతుందని కాదు, వాడుక. ఏది ఏది వాడుక? అబద్ధ సాక్ష్యం, హత్య, దొంగతనం, వ్యభిచారం. జనులు కన్నం వేసేదారు, మానక నరహత్య చేసేదారు. దేవుడు కోరుకున్న దేశం ఇదేనా? దేవుడు చూడాలనుకున్న సమాజం ఇదేనా? కాదు. దేవుని ధర్మశాస్త్రం ఇవ్వడవకాల ఉద్దేశం కూడా అదే. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కట్టడలు, నియమాలు, శాసనాలు, ఆజ్ఞలు. ఎందుకు ఇచ్చాడు ఆయన? తెలీదు, చెప్తే చదువుకొని తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, మార్చుకుంటారు. అదే ఆయన ఉద్దేశం. గ్రంథాన్ని మన చేతులు పెట్టడం అనక ఉద్దేశం అది. మన మనసుకి ఎలా తోస్తే అలా వెళ్ళేది కాదు. ఇది ఆరో వచనంలో ఆయన మాట్లాడతాడు, నా జ్ఞానులు, నా జనులు జ్ఞానం లేని వారు నశించుచున్నారు. దేవుడే శత్రువు అయిపోయాడు. ఎందుకు దేవుడు శత్రువు అయ్యాడు? దేవుడికి నచ్చని స్వభావం, దేవుడికి నచ్చని ప్రవర్తన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన సహించలేడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఉన్న వాటిని సహించలేడు. నా జనులు జ్ఞానం లేని వారు నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. అలాంటి నాయకత్వాన్ని కోరుకోడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి గనక నేను నీ కుమారులను మరతను. నువ్వు నాకొద్దు అంటాడు యాజకుని పట్టుకొని. మీ పిల్లలు నేను బ్లెస్ చేయను అంటాడు ఆయన. ఎందుకు? ఎలాగున్నా పర్లేదు, ఐ విల్ బ్లెస్ యూ. నో, బైబిల్ దేవుడు అలా చెప్పడు. నేను దీవిస్తూనే ఉంటాను, ఆశీర్వదిస్తూనే ఉంటాను. మీరు మాత్రం జ్ఞానాన్ని అభ్యాసం చేయొద్దు, గ్రంథాన్ని చదవద్దు, దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించకపోయినా నేను దీవిస్తూనే ఉంటాను. పొరపాటు. అట్లాంటి సంతతిని దేవుడు ఆశీర్వదించడు, అలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. ఇది జనరల్ ప్రిన్సిపల్. మనం మొదటి కీర్తన చదువుతాం, కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం. ధన్యుడు అని మాట్లాడాడు. ఎవరు? దుష్టుల ఆలోచించి నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోకూడదు, చేయకూడదు చేయకూడదు. దేవుడికి నష్టమే వాస్తవ్యం. అది అందరూ చేస్తున్నారుగా, అందరూ చేస్తే చేయొచ్చు గాక. అందరిని దేవుడు ముత్తుతాడు, నిన్ను ముత్తుతాడు. అందరికి దేవుడు విరోధిగా ఉంటాడు, నీకు విరోధిగానే ఉంటాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు. మరేం చేయాలి? రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎందు ఆనందించాలి, దివారాత్రులు ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి. ఎప్పుడు చేయాలి? దివారాత్రుల్లో, హోమ్ డే అండ్ నైట్. అప్పుడు బ్లెస్ చేస్తాడు. పచ్చడి చెట్టు వలే ఉంటావు, ఫలించే చెట్టు వలే ఉంటావు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది అన్నాడు. ఆశీర్వాదానికి ఒకటే రీజన్, ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండడం, ఎలా వద్దు అన్నాడో అలా ఉండకుండా ఉండటం. మన పిల్లలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి టీచర్ యూట్యూబ్, వాళ్ళకి టీచర్ ఫేస్బుక్ సోషల్ మీడియా, వాళ్ళకి టీచర్స్ అన్యులు, దేవుడి ధర్మశాస్త్రాన్ని ఎరగని వారు పాఠశాలలో వాళ్ళకి పాఠాలు చెప్తున్నారు. వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గర. వాళ్ళెవరు? వాళ్ళకేమో ధర్మశాస్త్రం ఉందా? లేదు. సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నారు, పాఠ్య పుస్తకాలు చూసి నేర్చుకుంటున్నారు, సోషల్ మీడియా చూసి నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు. అక్కడెక్కడైనా ధర్మశాస్త్రం నేర్పించబడుతుందా? నో నో. గ్రంథాన్ని చదవాలి, గ్రంథాన్ని నేర్పాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, బోధించాలి, పఠించాలి, పాటించాలి. లేకపోతే, జ్ఞానం లేకపోతే నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు, దేవుడే శత్రువు అయిపోతున్నాడు. 119వ కీర్తనలో ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 119వ కీర్తన మొదటి వచనం. ఇది బైబిల్లో పెద్ద అధ్యాయం. ఈ పెద్ద అధ్యాయం అంతా దేవుని వాక్యం కోసమే మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అది ధన్యత. దేవుడు నన్ను బ్లెస్ చేయాలి, దేవుడు నా కుటుంబాన్ని బ్లెస్ చేయాలి, దేవుడు నా పిల్లని బ్లెస్ చేయాలి. ఎట్లా బ్లెస్ చేస్తాడు? దేవుడు ధర్మశాస్త్రం చదవకుండా, నేర్పించకుండా, దాన్ని పాటించకుండా ఉంటే ఎట్లా బ్లెస్ చేస్తాడు? తన వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయడు, ఏం చేయలేడు. ఆయన చేయాలనుకోడు కూడా. 2వ వచనం. ఆయన శాసనములు కై కొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ధన్యత, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటే ధన్యత, నిర్దోషంగా నడుచుకుంటే ధన్యత, ఆయన వెతికితే ధన్యత అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, జీవిత కాలం అంతా మేము వింటాం, మేము ఇంటూనే ఉంటాం, మేము ఇంటూనే ఉంటాం. ఆ స్థాయిలో ఉండొద్దు, శిష్యులుగా ఉండొద్దు. బలవంతులం అవుతాం, బోధకులం అవుతాం, మిగతా వాళ్ళకి మార్గం చూపేవాళ్ళం అవుతాం. ఎదిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి, మెచ్యూరిటీలోకి మనం రావాలి, పిల్లల్ని నడిపించుకోగలగాలి, స్పౌస్ నడిపించుకోగలగాలి, బంధువులు నడిపించుకోగలగాలి. సంవత్సరాలు గతిస్తుండగా మనం ఆ ఎదుగుదల చూడాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం 119వ కీర్తన 105వ వచనంలో రాయబడ్డ మాట. 105, నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు. అర్థమేంటి? నన్ను గైడ్ చేసేది నీ వాక్యం, నా జీవితానికి చుక్కాని నీ వాక్యం, నా జీవితానికి వెలుగు నీ వాక్యం. ఏ మార్గంలో నేను ప్రయాణం చేయాలో వాక్యం చెప్తుంది. నా మార్గంలో ఏమేమి ఉన్నాయో వాక్యం చూపిస్తుంది. కాలు జారకుండా నేను కాలు ఎక్కడ వేయాలి? బురద గుంటలు, లే దొంగ ఊపులు, జిగట ఊపులు, జారు స్థలాలు, నా మార్గం ఎట్లా ఉందో నీ వాక్యం నా పాదానికి దీపం. నేను ఎక్కడెక్కడ అడుగులు వేయాలో వాక్యం చెప్పాలి, వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, నా త్రోవకు వెలుగు. అలా వాక్యం ఉండాలి. కాబట్టి పిల్లలు ఇదేదో ప్రసంగాలు వినటం కాదు, ఇది మన నేర్చుకొని ప్రాక్టీస్ చేయటం, నేర్చుకొని ప్రాక్టీస్ చేయటం. నేర్చుకున్న విషయాలు ఇంకా కొత్త సంగతులు, ఇంకా కొత్త సంగతులు, ఇంకా కొత్త సంగతులు. ఏథెన్స్ స్వభావం, ఏథెన్స్ వారి యొక్క మనసు, వారు ఏవో కొత్త సంగతులు వింటే ఎందుకు కాలం గడిపారు? ప్రభు దాని మెచ్చల కొంతకాలం, కొంతకాలం నేను ఎంకరేజ్ చేస్తాను కూడా, జీవితకాలం అంతా మీరు ఎస్ఎఫ్జిలో కూర్చొని నేర్చుకుంటూ ఉండండి, మేము బోధిస్తూ ఉంటాం. తప్పు, అది మరుగుజ్జును తయారు చేయటం. నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను, నేను తిరిగి ఎవరికి నేర్పిస్తున్నాను? నేను ఎవరికి పనికి వస్తున్నాను? ప్రభు రాజ్యానికి కట్టగలుగుతున్నానా? నా చుట్టూ ఉన్నవారు వాక్యం చదవక మోసపోతా ఉంటే నేను నేర్చుకుని ఏం చేయాలి? నేను నేర్చుకుని ఏం చేయాలి? దేవునికి సంతోషం ఎలా నేను దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాను? అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, వాక్యం చదవకపోతే మన 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 గమ్యం పాడైపోతుంది, మన మార్గం మన మార్గం మన క్లారిటీ ఉండదు, మన త్రోవ మనకు అర్థం కాదు. వ్యక్తిగతంగా దేవుడు మనల్ని అసహించుకుంటాడట, మన పెంపకాన్ని, మన మన పెత్తనాన్ని, కుటుంబంలో మన నాయకత్వాన్ని దేవుడు అసహించుకుంటాడు. వాక్యం లేని పెంపకం మంచిది కాదు. కాబట్టి బైబుల్ చదవకపోవటం వ్యక్తిగత జీవితం మీద, కుటుంబం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రెండు, సంఘం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సంఘం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, బైబుల్ చదవకపోతే, 2 పేతురు పత్రిక 2 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటివచనం నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, రాంగ్ టీచర్స్, రాంగ్ ప్రీచర్స్, రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్. ఈరోజు క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి ఎట్లా చూస్తున్నామంటే, కనీసం బైబిల్ చదివి ఒక ఆయన ఇలాగా అంటున్నాడు, మీరు ఆత్మీయ అర్థాలు తీసుకోవద్దు అంటున్నారు కదండి. మరి ఆత్మీయ అర్థాలు తీసుకోకపోతే వాళ్ళ భావన ఏంటంటే, ఆత్మీయ అర్థాలు తీసుకోలేదు కాబట్టి మీకు ఆత్మ నడిపింపు లేదు. ఆత్మ నడిపింపు ఉంటే వాక్యం మీకు అద్భుతంగా అందులో ఒక రహస్యం మీకు అర్థమవుతుంది. అది సూపర్ స్పిరిచువాలిటీ అది కాదు అని నేను చెప్పను. కానీ ఏమైందంటే, ప్రతి ఒక్కరు వాక్యాన్ని ఎట్లాగా బోధిస్తున్నారు, అక్కడ ఉన్నది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి. ఏంటంటే ఆత్మీయ అర్థం. ఎవరు చెప్పారు? దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడు. రాత్రిరా బ్రదర్ అంటున్నారు, జీవ మరణాలు నాలుక వశం. అంటే నువ్వు బ్లెస్ చేస్తే బ్లెస్ అవుతుంది, నువ్వు మాట్లాడితే జీవం వల్లకి వెళ్తుంది. వినడానికి బాగానే ఉంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. అబ్బా బలి చెప్పారు, కొత్తగా విన్నాను, వింతగా ఉన్నాను, ఎప్పుడు ఇలాగ వినలేదు. అట్లాగే అందరూ వినడానికి బాగునేటట్లుగా, వినేవారికి మేలు కలిగేటట్లుగా చెప్తారు అనుకోలేము. అలా చెప్తారు. ఎందుకు అట్లా చెప్తున్నావు, అక్కడ అలా ఉందా అంటే, లేదు నాకు అలా అర్థమైంది. ముక్క చెక్కలైపోయిన క్రైస్తవ్యం, టీచింగ్స్ డిఫరెంట్ అయిపోయి, ఇంతే కదా మనమంతా ఎలాగే వెళ్ళాలి కదా, కలిసి వెళ్ళాలి కదా, ప్రేమ చూపాలి కదా, పరిచర్య చేయాలి కదా, సువార్త ప్రకటించాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి కదా. ఇవన్నీ స్పష్టంగా ఉన్నావు కదా, చేద్దాం కదా. కాదు, మా సంఘంలో చెప్పినట్టుగా ఇంకెక్కడ చెప్పరు. ఆయన ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు దేవ. కాబట్టి ఈ పేతురు పత్రికలు ఏమంటారంటే, బైబుల్ మీరు చదవకపోతే ఏమవుతారంటే, మీలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మీలో బయలుదేరుతారు. ఏం చేస్తారు వీరు? భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు. ఆయన ఎలా చెప్పాడు, మీరు ఎలా చెప్పారు అని అంటే, ఆత్మీయార్థాలు. కాంటెక్స్టువల్ రీడింగ్ మనం చేస్తున్నాం, కాంటెక్స్టువల్ స్టడీ మనం చేస్తున్నాం. కాంటెక్స్టువల్ అంటే సందర్భం ఏంటి, ఏ సందర్భంలో చెప్పాడన్నప్పుడు ఆ సందర్భంలో ఒకలాగే అర్థమవుతుంది, రెండోలా వినిపించదు. సందర్భం లేదు, ఎలా పడితే అలా తెప్పొచ్చు, ఎలాగైనా తెప్పొచ్చు. నష్టం, ప్రమాదం, భిన్నాభిప్రాయాలు. 3వ వచనంలో ఎలా అంటాడు, వారు అధిక లోభులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. కల్పనా వాక్యాలు, కల్పితాలు ఉంటాయి అందులో. పైగా ఎట్లా చెప్పితే ఇన్స్పైర్ అవుతారు. అందుకే చాలా సార్లు ఇవ్వండి అన్న ప్రసంగాలు వస్తాయి, ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడన్న ప్రసంగాలు వస్తాయి. ఇవ్వండి, దేవుడు తిరిగి మీకు ఇస్తాడు. ఎక్కడుంది? మలాఖీ 2:3 ఉంది. ఏముంది, ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవిస్తాడు. అంటే బంగారం ఆకాశం నుంచి వస్తుందా, వెండి ఆకాశం మీద నుంచి పడుతుందా? ఏం పడుతుంది ఆకాశం నుంచి? వర్షాలు, ఋతువులు, పంటలు. దేవుడు వాటిని బ్లెస్ చేస్తారన్నాడు. కావలసినవన్నీ నేచర్ న్యాచురల్ గా మీకు కావలసినవన్నీ ఇస్తాను అన్నాడు. అది ఎవరి కోసం? కాంటెక్స్ట్ వల్ల మందిరి పరిచయం చేస్తున్న లేవీల కోసం. మనం ఏమైనా లేవీలమా? కాదు. ఇక్కడ ఏమైనా యాజకులు అందరా? కొందరా? అందరూ. మొదటి పేతురు 2:9 ప్రకారంగా మనము రాజులైన యాజక సమూహం. ఇవ్వద్దు అన్నది నా అభిమతం కాదు, కానీ ఇవ్వాలి అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? వారు లోభులు, మీ వల్ల లాభం కోరుకుంటున్నారు కాబట్టి కల్పనా వాక్యాలు చెప్తున్నారు. వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కునికి నిద్రపోదు. వారు నాశనానికి వెళ్తారు, మిమ్మల్ని నాశనానికి వీడ్చుకుపోతారు. ఎప్పుడు ఈ ప్రమాదం? మన బైబిల్ చదవకపోతే, మన వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే. బ్లెస్సింగ్స్ 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 అని పరిగెడితే ఏది బ్లెస్సింగ్? దేవుడితో ఉండటం, దేవుడి వాక్యానుసారంగా జీవించటం, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం ధన్యత, అది కదా బ్లెస్సింగ్. అది కాదు, మరి ఇంకేం కావాలి? వెండి, బంగారం, డబ్బులు, పేరు, ప్రఖ్యాత, ఎవరు చెప్పారు బ్లెస్సింగ్ అని? అయ్యో అన్నాడు ఆయన, అయ్యో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవాల విషయంలో ప్రలాపించి ఏడవండి. యాకోబు పత్రికలోనే రాస్తాడు. కాబట్టి పిల్లలారా, వాక్యం మనం చదవకపోతే మనల్ని బురుడి కొట్టిస్తారు, మోసపోతాము. చదువుకున్నాం కదా, గ్రంథం మన చేతిలో ఉంది కదా, మనం చదివితే మనకు అర్థమవుతుంది కదా. నిజంగా ప్రభు మహాకృప. గత సంవత్సరం ఈ బైబిల్ స్టడీ అంటే 10 మంది మధ్య 20 మంది మధ్య జరుగుతుంది, జరగకపోవచ్చు, అది ఫిజికల్ గా జరగకపోవచ్చు. కానీ ఈవెన్ ఉదయకాలం 600 మంది ముందు బైబిల్ స్టడీ ఎట్లా చేయాలి? ప్రభు ఎంతో కృప చూపించాడు. ఒక సిస్టమేటిక్ గా ప్రోటోకాల్ తీసుకొచ్చి ఇట్లాగా పద్ధతి ప్రకారం గైడ్లైన్స్ పెట్టుకుని చేయడానికి కూడా ప్రభు సహాయం చేస్తున్నారు. వాక్యం చదవకపోతే సంఘాలు భిన్నమైన బోధలతో కొట్టుకుపోతాయి, అబద్ధ బోధకుల చేత మోసగించబడతాయి. వాక్యం చదవకపోతే మోసగించబడతాయి. ఈరోజు ఆంధ్ర తెలంగాణ తెలుగు సంఘాల్లో ఈ మోసం భిన్నమైన బోధలు, కల్పనా కథలు మనం వింటా ఉన్నాం. బైబిల్ చదవకపోతే వ్యక్తిగతంగా నష్టపోతాం, కుటుంబాల పరంగా నష్టపోతాం, రెండు సంఘం కూడా నష్టపోతుంది. బైబిల్ చదవకపోతే సమాజం చెడిపోతుంది. యెషయా గ్రంథం 5:20 చదవాలి. యెషయా గ్రంథం 5:20 చదవాలి. 5:20 మనం చదవాలి. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ. ఇది ఆశీర్వాదం కాదు శ్రమ? ఇది ఆశీర్వాదం కాదు శ్రమ? ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ? వాళ్ళు కళ్ళున్న గుడ్డోలు, అది చీకటి వెలుగు తేడా అర్థం కావట్లా, తీపి చేదు తేడా అర్థం కావట్లా, మేలు కీడు తేడా అర్థం కావట్లా, వివేచించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది మేలా కాదా వాళ్ళకి అర్థం కావట్లా, కాబట్టి దేవుని ధర్మశాస్త్రం 24:24 సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. వాక్యం, అందుకే బైబిల్ ఉంటాది ముక్కుబడిగా ఆదివారానికి. అది కనీసం బైబిల్లో రిఫరెన్స్ తీయడం కూడా కష్టం, వాక్యం తీ చదవడం కష్టం. అది వాళ్ళ పరిస్థితి. 23 మూడో వచనం 23 వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. ఇదెంత ప్రమాదమా, ఇదెంత ప్రమాదమా. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేయుదురు. వాళ్ళు డబ్బులే, అన్నిటికీ ప్రధానం డబ్బులే. డబ్బులు ఇస్తే దోషి నిర్దోషి అయిపోతాడు, నిర్దోష దోషి అయిపోతాడు డబ్బుల కోసం. కదా కదా సమాజంలో ఈ పరిస్థితులు చూడడం లేదా? ఒకప్పుడు తప్పు, ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఏదైతే చేయకూడదు అని సమాజం అందో, ఈరోజు అదే చేస్తుంది. అదేంటి ఒకప్పుడు తప్పు అన్నారు కదా, ఈరోజు తప్పు ఉప్పు ఎట్లా అయిపోయిందంటే అయిపోయింది, అయిపోయింది. ఎట్లాగా పోకళ్ళు మారిపోతా ఉన్నాయో మనం చూడడం లేదా? సమాజం నీతిమాన సమాజం తయారవుతుంది, నీతిమాన సమాజం తయారవుతుంది. అబార్షన్, హత్య, చట్ట ప్రకారం హత్య, అందం ప్రకారం హత్య, అబార్షన్ కామనం, వెస్టర్న్ కంట్రీస్ లో కామన్. మన మధ్య పరిస్థితులు కూడా అట్లానే ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. ఈ ఫిల్మ్ యాక్టర్లో వాళ్ళని ఏమనేవాళ్ళంటే బోగవాళ్ళు అనేవారు. ఆ పదం మీకు తెలుసో తెలియదు కానీ, బతుకు తెరువు కొరకు రంతులు వేసుకొని ముఖాలకు రంగులు రాసుకొని వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఏదో బతికేవారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే రాజకీయ నాయకులు అయిపోయారు. వాళ్ళు ఏమైపోయారంటే అసలుకి ఎంత ఎంత గౌరవం, ఎంత గౌరవం, ఎంత గౌరవం. వాళ్ళు లీడర్స్ అయిపోయారు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే అలాంటి బట్టలు వేసుకుని అంతగా పెద్ద బిజినెస్ అయిపోయింది అది. ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఏం కావాలి? మంచి సమాజం, మంచి సమాజానికి మంచి సందేశం, లేదంటే కుటుంబ బంధాలు, అన్నదమ్ముల బంధాలు, అట్లాంటి మూవీస్ ఒకప్పుడు తీసేవారు. అవి అర్థమయ్యేది. భర్తను వదిలేస్తే ఎన్ని కష్టాలు పడతారు, అమ్మ నాన్న మాట వదిలేసి ఇంట్లో నుంచి పారిపోస్తే ఎన్ని కష్టాలు పడతారు, అదేదో కొంచెం సందేశాత్మకంగా చేసేవారు. ఇప్పుడు అదేం లేదు, ఏం లేదు. నరుక్కోవడమే, చంపుకోవడమే, అక్రమ సంబంధాలు. ఎంత భయంకరమైన సమాజాన్ని తయారు చేయడానికి వాళ్ళు వాడుకుంటున్నాడు. ఎందుకు? గ్రంథాన్ని చదవరు. పరిశుద్ధ దేవుడు ఎప్పుడూ పాపాన్ని చూడలేని కనులు కలిగిన దేవుడు. ఆయన సత్యం, ఆయన సత్యస్వరూపి, ఆయన సత్యస్వరూపి, ఆయన వెలుగు. ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు గుణలక్షణాలు చదువుతున్నప్పుడు కూడా నా మటుకు నేను చాలా థ్రిల్ అయ్యాను. ఎంత గొప్ప దేవుడు, ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు, ఓమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు, ఓమ్నిసియంట్, సర్వజ్ఞాని. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్, అసాధ్యం ఏది లేదు. అట్లాంటి దేవుడు ఒకవేళ అబద్ధం ఆడితే, అట్లాంటి దేవుడు పక్షపాతం చూపిస్తే, అట్లాంటి దేవుడు మోసం చేస్తే ఏమైపోవాలి మనం, ఏమైపోవాలి మనం? ఆయన ఏ గమనాగమనాలు ఆయనలో లేవు, ఏ చీకటి ఆయనలో లేదు, ఎంత మాత్రం అబద్ధం ఆడలేదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అది మారడం, నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా ఉంటాడు. సమాజం మారిపోతా ఉంది. ఒకప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు అయిపోయింది. ఎందుకు అట్లా, ఎందుకు అట్లా? స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి? గ్రంథం ఎక్కడుంది? సత్యం ఎక్కడుంది? సత్యమేవ జయతే, భారతదేశం యొక్క శ్లోగన్. సత్యమేవ జయతే, వేర్ ఈజ్ ట్రూత్? ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది సత్యం? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? గ్రంథం చదవకపోతే ఎట్లా అర్థమవుతుంది? కావున ప్రియులారా, సమాజం మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపిస్తుందో, ఎంత భయంకరమైన ప్రభావం చూపిస్తుందో. కాబట్టి దేవుని వాక్యం చదవకపోవటం వ్యక్తిగతంగా నష్టపోతాం, కుటుంబాల పరంగా నష్టపోతాం, సంఘం నష్టపోతుంది, సమాజం పూర్తిగా నష్టపోతుంది. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వైద్యం ఏంటంటే, మనం చేయాల్సినవి నాలుగు పనులు చేయాలి, నాలుగు పనులు చేయాలి. ఒకటి, వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదవటం. దీన్ని ఏమంటారంటే పర్సనల్ బైబిల్ మెడిటేషన్. పర్సనల్ బైబిల్ మెడిటేషన్, వ్యక్తిగతంగా వాక్యం చదవాలి. అది ప్రతిరోజు వాక్యం చదవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం సంఘం అదే చేసింది. 2వ అధ్యాయము 42వ వచనం 46వ వచనంలో వారు ఎడతెగకుండా అపొస్తలుల బోధలో ఉన్నారు. అది సంఘం. వారు తప్పక ప్రతిరోజు కూడుకున్నారు. కాబట్టి ఆది సంఘం అదే చేసింది. 119వ కీర్తన 97వ వచనం నుంచి మనం చదవాలి. 119వ కీర్తన 97వ వచనం నుంచి మనం చదివితే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. బైబిల్ చదవటం బోరు కొట్టకూడదు. బైబిల్ ధ్యానం బోరు కొట్టకూడదు. వాక్యం నేర్చుకునే కాడ నాకు తెలుసు, నాకు వచ్చిన విషయం అనుకోవడానికి వీల్లేదు. దేవుడితో మాట్లాడు, దేవుడు మనతో మాట్లాడు. మధురమైన సమయంగా ఉండాలి. కొత్త నిబంధన గ్రంథాన్ని ఎట్లాగ మెడిటేట్ చేయాలో ఎవ్రీ డే బైబిల్ పోర్షన్ ఇస్తా ఉన్నాం. ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా మీరు షెడ్యూల్ పెట్టుకోకపోతే టైం వెళ్ళిపోద్ది. మనం నేర్చుకోలేదు. ఇంక పాటించేది ఎప్పుడు, ప్రకటించేది ఎప్పుడు, మనకి కనీసం తెలియనే తెలియదు. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పేది, ఇంకెప్పుడు మనం మన జీవితానికి అప్లై చేసుకునేది. కాబట్టి పిల్లరా, 97వ వచనంలో దేవుడి ధర్మశాస్త్రం ప్రియముగా ఉండాలి. దేవుడి ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని దినమంతా ధ్యానించాలి. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. బోధకుల కంటే, వృద్ధుల కంటే విశేష జ్ఞానం. దేవుడి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైన మాటలు. 101వ వచనం, నేను నీ వాక్యాన్ని అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదములు తొలగించుకొనిచున్నాను. దుష్టత్వాన్ని వాక్యం చాలా స్పష్టంగా చూపిస్తుంది. అందులో ఉండలేదు. నీవు నాకు బోధించినవి గనుక నీ న్యాయ విధి నుంచి నేను తొలగకపోయున్నాను. 104, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యములాగాను. ఆ మాటల మీద మనసు పెట్టాలి. 104వ వచనంలో తప్పు మార్గాలు అసహ్యం. 102వ వచనంలో నేను న్యాయ విధి నుంచి తొలగిపోను. 101వ వచనంలో దుష్ట మార్గాల నుంచి నా పాదము తొలగించుకుంటాను. లోపల వాక్యం ఉంటే వాక్యం మనల్ని గైడ్ చేస్తా ఉంటే మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి పిల్లలు, పర్సనల్ మెడిటేషన్ అన్నది కలిగి ఉండాలి. అందుకే 55వ కీర్తన 17వ వచనంలో దావీదు అంటాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ ప్రార్థిస్తాను. ధ్యానం ఆయన మాటల మీద మనసు పెట్టడం, చదవటం, స్టడీ, రీస్టడీ, మెడిటేటింగ్, ప్రార్థన, దాన్ని ప్రార్థనలో తీసుకురావడం. దీన్ని ఏమంటారంటే ప్రేయర్ రీడింగ్ అంటారు. ప్రార్థన అంటే కలుగూసుకోవాలి, అది ఆ వాక్యానుసారమైన విధానం కాదు. కళ్ళు మూసుకోవటం కాన్సన్ట్రేషన్ కోసం బాగానే ఉంటది, కానీ ఏం ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయాలంటే వాక్యం అర్థమవ్వాలి కదా. అయ్యా, నువ్వు ఈ తప్పు మార్గాలను మానేమన్నావు అన్న మాట అర్థమైతే కదా నేను నాలో ఉన్న తప్పు ఏదో నేను అర్థం చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టేది. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ అధ్యాయాన్ని ఒకసారి చదివిన తర్వాత రెండోసారి అండర్లైన్ చేసుకొని కళ్ళు తెరిచి, అయ్యా మీరు ఇలా చెప్పారు, నేను అలా చేయాలి, సహాయం చేయండి. మీరు తప్పు అన్నారు, దాన్ని ఒప్పుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను, సహాయం చేయండి మీరు ఇలా చేయమన్నారు, నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, సహాయం చేయండి. మీరేం చెప్పారో నేను అది చేస్తాను, సహాయం చేయండి, ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటుందో. మీరేం చెప్పినా మాకు అనవసరం, మీరేమి చెప్పొద్దు, మేము చెప్పేది మీరు వినండి, నేను చెప్పేది మీరు వినండి, ఎంత ప్రమాదం. దేవుడు చెప్పాలా మనం చెప్పాలా, ఆయన మాట్లాడాలా మనం మాట్లాడాలా చెప్పండి. మన ప్రార్థనలో దేవుడు ఎక్కువ మాట్లాడతాడా మనం ఎక్కువ మాట్లాడతామా? ఆయన ఎక్కువ మాట్లాడు, మనమే మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడే దానికి బైబిల్ బేస్ ఏముండదు, బైబిల్ బేస్ ఏముండదు. దాన్ని ప్రేయర్ రీడింగ్ అంట. వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూర్చొని గంటల ధరబడి చదువుకుంటూ పోవడం కాదు, చదువుకుంటూ పోవడం కాదు, ధ్యానించటం, చదివిన అధ్యాయాన్ని మరలా చదవటం, అందులో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవటం. ఆహా, దేవుడు ఎలా చేయమంటున్నాడు, నేను అలా చేయాలి. కాబట్టి ఆయన సహాయం మీద ఆధారపడాలి. చదివిన దానికి ప్రార్థనగా మారుస్తాం. ప్రేయర్ రీడింగ్, ప్రేయర్ రీడింగ్ చదవటం, ప్రార్థించటం, చదవటం, ప్రార్థించటం. ఇక ఆ రోజంతా అది ప్రాక్టీస్ లోకి వస్తుంది, అది ప్రాక్టీస్ లోకి వస్తుంది. వ్యక్తిగత ధ్యానం చాలా ప్రభావం చూపిస్తుంది. అది మనల్ని దేవుడికి దగ్గరికి తీసుకొస్తుంది, దేవుడికి దగ్గర తీసుకొస్తుంది, దేవుని స్వారూప్యంలోకి వస్తాం. మన స్వభావం దైవ స్వభావంగా మారుతుంది. పాపం మనకి అయిష్టంగా ఉంటుంది, పరిశుద్ధత మనకి ఇష్టంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతాం, వాక్యం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. రెండవ మాట, వాక్యాన్ని సంఘముగా చదవటం. ఒంటరిగా వాక్యాన్ని చదవటం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ సంఘముగా చదవటం, వాక్యాన్ని చదవటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎబ్రీ పత్రిక 3:12 చదివితే, ఎబ్రీ పత్రిక 3:12 చదివితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్టహృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకున్నది. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీరు హృదయాలు కఠినపరచుకుని కూడని ఆయన చెప్పిన గనక, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండి కానీ అండలే చేద్దాం. ప్రతి దినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ప్రతి దినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకునుడి. ప్రతి దినం చేయాలట, నా మట్టుకు నేను చదివేసుకుంటాను అనుకోకూడదట, పక్క వాళ్ళ దగ్గర నేర్చుకోవాలట. దేవుడు మన పక్క వాళ్ళ దగ్గర, మన పక్క వాళ్ళ ద్వారా కూడా బాగా మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. కొన్నిసార్లు చాలా సార్లు ఏదైనా ఒకటి తీసుకునేటప్పుడు మనం తెలుసుకోలేం, పక్క వాళ్ళని అడుగుతాం, రెండింటి ఏది బాగుంది చెప్పండి అని అడుగుతాం. వాళ్ళు చెప్తారు, మన ఒపీనియన్ మార్చుకుంటాం, అది సాధారణం. దేవుని విషయంలో దేవుడు సంఘాన్ని ఎందుకిచ్చాడంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్, ఒకరి ద్వారా ఒకరికి మేలు, ఒకరి ద్వారా ఒకరికి మేలు. అందుకే 12:13 వచనాలు అన్నారు, అలా లేకపోతే దేవుణ్ణే వదిలేసే ప్రమాదం, జీవమగల దేవుని విడిచిపెట్టిపోయే విశ్వాసమైన దుష్టహృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. బోరు కొడుతుంది భక్తి, ఒంటరిగా ఉంటే బోరు కొడుతుంది భక్తి. 13 ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతుంది. ప్రమాదం ఎంత ప్రమాదం పొంచి ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. పాపం వలన కలుగు భ్రమ, పాపం వల్ల కలుగు భ్రమ, దాని ముందు బాట హృదయం కఠినమవటం, హృదయం కఠినమవటం. మనం బోరు కొడుతుంది, రెండు మనం రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, తీసుకోలేదు, చిన్న విషయాలే తెలిసిన విషయాలే అన్నట్టుగా ఉంటుంది. పాపం భ్రమపరుస్తుంది, సులువుగా చిక్కులు పెడుతుంది. మరి దానికి విలువలు ఏంటి? ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోవడం, ఒకరికి ఒకడు బోధ చేయటం. సంఘంలో దాన్ని జయించగలుగుతాం, సంఘంలో దాన్ని జయించగలుగుతాం. కాబట్టి పిల్లరా, ఎబ్రీ పత్రిక 10:24-25 చదవాలి. ఎబ్రీ పత్రిక 10:24-25 చదవాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, మీరు గ్యాదరింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు, ఒకరికొకడు హెచ్చరించాలి. పక్క వాళ్ళ ద్వారా తప్పకుండా మేలు పొందుతాం. ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి. ప్రేమ చూపించుటకు, ప్రేమ చూపుటకును, సత్కార్యాలు చేయుటకును అంటలేం చేద్దాం. ఒకని నొక్కడు పురుకొల్పవలనని ఆలోచితము రేపాలి. కాబట్టి నేను చెప్పగలను, ఉదయం 5 గంటలకి ఆరాధన కలిగి ఉండటం, వాక్యాన్ని చదవటం, ప్రార్థనలో గడపటం, గంట సమయం చేయటం ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది భక్తులు వాళ్ళ పుస్తకాల్లో రాశారు. నేను అనుకున్నాను రోజు ఉదయాన్నే 1 గంట దేవుడితో గడపాలని. మీరు నమ్మాలి, చాలా కష్టమైంది. 4 రోజులు కొనసాగడం కష్టమైంది, నిద్ర ఆపుకోవడం కష్టమైంది, గంట సమయం స్పెండ్ చేయడం కష్టమైంది. నా వల్ల కాదు అని ఆపేశారు. కానీ సంఘముగా మనం దీన్ని ప్రారంభించాం, కాంగ్రిగేషన్ గా దీన్ని ప్రారంభించాం. 7 సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగుతా ఉంది. ఎట్లా జరుగుతుంది? ఒకరినొకడు రేపటం, ఒకరినొకడు పురుకొల్పటం. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు ఒంటరిగా మన వల్ల కాదు అని. కాబట్టి సంఘముగా కూర్చొని బైబిల్ చదవటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్ స్టడీ కొన్నిసార్లు ఈ బైబిల్ స్టడీ పెట్టినప్పుడు ప్రారంభంలో ఒకసారి ఒక మంచి ఆత్మీయమైన సలహా చెప్పారు, బ్రదర్ ఉదయాన్నే ప్రశాంతంగా మేము వాక్యం కొరకు వస్తున్నాం. ఆ ప్రశాంతంగా మేము వాక్యం కోసం వస్తున్నప్పుడు మీరు డిస్కషన్ పెట్టారనుకోండి, ప్రశాంతత పాడైపోతుంది. నిజమే నిజమే. కానీ చెప్పనా, ఒకరు ప్రసంగం చెప్తా ఉంటే మిగతా వాళ్ళు వింటా ఉంటే మీరు వినాలని ఆశ ఉన్నా సరే మధ్యలోనే మీ నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు, మధ్యలోనే ఇప్పటికీ గొరకు పెట్టి నిద్రపోతా ఉంటారు. ఎందుకు? మిమ్మల్ని కలవరుగా, మీరు మాట్లాడే పని ఏమి లేదుగా, ఆలోచించే ప్రశ్నలు కూడా ఏమి లేవు కదా, మీకు మీకు మీ ఆలోచన కూడా ఎవరు తీసుకోరు కదా. అలా కాకుండా కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేస్తా ఉంటే నేను ఎరుగుదును, ఒక్కరు కూడా కొన్ని పాటలు పాడరు, అందరు అలర్ట్ అయిపోతారు, మమ్మల్ని అడుగుతారేమో అని ఆలోచిస్తూ ఉంటారు, బైబుల్ చదువుతూ ఉంటారు. గృహదర్శనం దగ్గర కూడా అదే చేస్తాను, ఒక ప్యాసేజ్ చదివించి మీకేమర్థమైంది, మీకేమర్థమైంది, మీకేమర్థమైంది అని అడుగుతా ఉంటే అప్పటిదాకా క్యాజువల్ గా కూర్చున్న వాళ్ళు ఎంత అలర్ట్ అయిపోతారు. చెప్పకపోతే పరువు వద్దే, మాట్లాడకపోతే పరువు వద్దే, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరిగా పొందే మేలు కంటే టీమ్గా, గ్రూప్గా, కాంగ్రిగేషన్గా, చర్చ్గా మనం ఎంత మేలు పొందుతామో. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమంది ఎస్ఎఫ్జేని సంఘం కాదు అని అంటారు. ఎందుకు సంఘం కాదంటే మీరందరూ కలిసి ఒక చోట ఒక మందిరంలో కూడుకోవట్లేదు కదా. నాన్ సెన్స్. ఒక చోట ఒక మందిరంలో కూడుకోవడం రాయబడలేదు ఇక్కడ. గ్యాదరింగ్, కూడుకోవాలి. ఏ సంఘం కూడుకోలేని రీతిలో రోజు 3 పూట్లా కూడుకుంటున్నాం, 3 పూట్లా కూడుకుంటున్నాం. చాలాసార్లు అడుగుతాను, సరే మీరు సంఘం అంటే ఎలా ఉండాలని బైబిల్లో ఏం చెప్పిందో, అదేమన్నా మాకు అప్లై చేసి బైబిల్లో ఇదిగో ఎలా చేయాలని చెప్పారు, ఎలా చేయట్లేదు కానీ చూపించండి. ఇదిగో మానవ కూడుకోవాలి కదా, అవును కూడుకుంటున్నాం. వీ గ్యాదర్ ఎవ్రీడే, ఎవ్రీడే 3 టైమ్స్. బిల్డింగ్ కాదు, బోర్డు కాదు, అది వద్దు అని నేను అన్నా. కానీ దాని లిమిటేషన్స్ ఎంత, ఆ రోజు అక్కడికి వెళ్ళటం అయ్యే పని కాదు, ఆపరేట్ చేయడం చాలా కష్టం. 550 మంది ఉదయకాలం ఆరాధనకు వచ్చారు, జస్ట్ ఇమాజిన్. 550 మందిని కూర్చోబెట్టాలంటే ఎంత వర్క్ చేయాలి? 550 మందికి టీ స్నాక్స్ ఇవ్వాలని ఎంత ఖర్చు అవుతుంది? లాస్ట్ టైం లీడర్స్ మీట్ పెట్టాం లాస్ట్ ఇయర్ది, నాకు తెలిసి ఒక 700 రీచ్ అయ్యారు, 700 మెంబర్స్ రీచ్ అయ్యిందని నాకు తెలిసి ఒక 5 లక్షలు ఖర్చు అయ్యాయి. అన్ని ఓవరాల్ 2 డేస్ ప్రోగ్రామ్, 1 డే ప్రోగ్రామ్, వాళ్ళకి పెట్టిన భోజనాలు వాటికి 5 లక్షలు అయ్యింది ఒక్క పూట. ఇంకొకసారి అందరూ 500 వస్తామంటే దండం పెట్టొద్దు బాబు, రావద్దు బాబు అంటాం. ఎందుకు? టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఎక్కడెక్కడి నుంచో రావాలి, ఆదిలాబాద్ నుంచి రావాలి, శ్రీకాకుళం నుంచి రావాలి, అనంతపురం నుంచి రావాలి. రోజు కూడుకోవాలట, ఎక్కడ కూడుకుంటారు రోజుని? మందిరాలు సరిపోతాయా? మేము జిల్లాలో వార్షికోత్సవాలు చేయడానికి వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అని? చిన్న చిన్న మందిరాలు, సుమారు 500 మంది కూర్చున్న ప్లేస్ కావాలి, ఎంత కష్టమవుతుందో వెతుక్కోవడం. దేవుడు మహాకృప ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు, గ్యాదర్ అవగాలం. రోజు గ్యాదర్ అవ్వగలరు. ఇప్పుడు కూర్చొని 7 గంటలకు మీటింగ్ పెట్టుకుందామంటే వచ్చేస్తారు. ఎందుకు? ఎవరింట్లో ఉండవు గ్యాదర్ అవ్వచ్చు. అలాగే కూర్చోమని చెప్పడం నా అభిమతం కాదు, సంఘముగా టీముగా చేయడం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒంటరిగా చేయడం అవసరం, టీముగా చేయడం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందుకొరకు ఈవెన్ చర్చ్ మోడల్ కూడా మీరు ఏమనుకోండి, మీరు ఏమనుకోండి, నేను మాత్రం మేలు విషయాలు మాట్లాడుతున్నా. చర్చ్ సెటప్ లో కూడా సిఎస్ఐ లూథరన్ ఆర్సిఎం చర్చెస్ లో ఉన్న నష్టం ఏంటంటే, లేకపోతే ఒక ప్రయోజనం కాని విధానం ఏంటంటే, మొత్తం అంతా కాముగా ఉండాలి, పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. ఒక ఆయనే మాట్లాడుతూ ఉంటాడు, అందరు బొమ్మల్లో కూర్చొని చూడాలి, అది ఎట్లాగా ప్రయోజనకరం అవుతుంది. ఎవ్రీ మెంబర్ పార్టిసిపేషన్ ఉండాలి. మధుర కొరింది 12వ అధ్యాయంలో ఆత్మవరాల కోసం మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం, వాళ్ళ వరాలు ఎట్లా వాడుకునేది, వాళ్ళ గిఫ్ట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసేది, వాళ్ళ తలాంతని ఎట్లా పెట్టుబడి పెట్టేది, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా పనిచేస్తారు. ఇస్తున్నామండి ఎవరికి? కొంతమందికి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎవ్రీ మెంబర్ పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఉంటారు బొమ్మరిల్లు తండ్రులు, అన్ని వాళ్ళే చేస్తారు, మిగతా వాళ్ళు ఏవి చేయనివ్వరు. చెప్పన మరుగుజ్జులు తయారవుతారు. పిల్లలకి ఓవర్ ప్యాంపరింగ్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, జీవితాంతం నువ్వే చేయాలి. ఎదగరు, నేర్చుకోరు, నేర్చుకోరు. కాంగ్రిగేషన్ గా బైబిల్ స్టడీస్ పెడితే జనవరారు, బైబిల్ స్టడీస్ జరగాలి, యాక్టివిటీ జరగాలి, పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరు ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఈ ఈ చిన్న చిన్న గుంపులైనా మన టీంలు ఏమవుతుందంటే, ఇక తప్పదు, ఉన్నది 20 మంది, రోజు వాళ్ళట్లా పాటుపడితే నువ్వు పాడాలి, రోజు ఒకళ్ళే బైబిల్ చదివితే నువ్వు చదవాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు, ఏదో ఒకటి చేయండి బ్రదర్, ఏదో ఒకటి చేయండి బ్రదర్ అని చెప్పి భయపడి 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 ఏదో చేస్తున్నావు. తర్వాత నాకు అర్థమవుద్ది, అబ్బా నేను బైబిల్ చదవగలుగుతున్నా, నేను మాట్లాడగలుగుతున్నా, నేను పాడగలుగుతున్నా. ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతారు, యాక్టివేట్ అవుతారు. ట్రెడిషనల్ సెటప్ లో ఒక పులిపీడి పెట్టి ఆ పులిపీట మీద ఉన్నాయనే మాట్లాడాలి, మిగతా వాళ్ళందరూ మాట్లాడడానికి లేదు. సరే ఏది పెడితే పెట్టారు, తర్వాత బైబిల్ స్టడీ పెట్టండి, తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టండి, తర్వాత యాక్టివిటీ పెట్టండి, తర్వాత ఏదైనా అవకాశం ఉండి. ఇంకేమో జస్ట్ 2 అవర్స్ పెర్ఫార్మెన్స్ వీక్లీ అయిపోయింది, అయిపోయింది సరిపోద్దా? తర్వాతనా నాకు అర్థం కాల బాబు, నేను ఏదో ఆశ కలిగి ఉన్నాను, చెప్పండి ఏం చేయాలంటే. చేయడానికి ఏం లేదు, వచ్చి గమ్మును కూర్చో, అలా కాము కూర్చో, మొత్తం నేను చేస్తాను చూడాలి. నువ్వు చేస్తే నువ్వు బలపడతావు. నా సంగతి ఏంటంటే, మా సిస్టమ్ అంతే, నువ్వు వచ్చి కూర్చోవడం తప్ప నీకేం పని లేదు. చర్చ్గా టీముగా అందరు యాక్టివేట్ అయ్యే సిస్టమ్ ఉండాలి. అది గురు బైబిల్ స్టడీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలిసి నలుగురు ఒక హౌస్ విజిట్కి వెళ్ళటం, లేదా సువార్త పరిచయకి వెళ్ళటం, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి అవకాశం ఇవ్వటం. ఏదో చేస్తారు, ఏదో చేస్తారు. మీకు పని చెప్తున్నారంటే అర్థం మిమ్మల్ని యాక్టివేట్ చేస్తున్నారు, మీకు అవకాశాలు ఇస్తున్నారు. దయచేసి మీరు కూడా మిగతా వాళ్ళకి ఇవ్వాలి. వ్యక్తిగతంగా వాక్యం చదవటం ఈ సమస్యకు పరిష్కారం. 2, కాంగ్రిగేషన్ గా చర్చ్గా మనం వాక్యం చదవటం ఈ బైబిల్ ఇల్లిటరసీని ఓవర్కమ్ చేయగలుగుతాం. 3వ సంగతి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఆయన చెప్పాడు, పేరెంట్స్ గా చెప్పాడు ఈ పని. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచ్చినారు. ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి? నువ్వు కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నువ్వు కదా ఇంటికి మహారాణిది, నువ్వే కదా అన్ని చెప్పేది. వాక్యం ఎవరు నేర్పాలి? పిల్లలకి నువ్వే కదా. ఆయన అంటున్నాడు, నేర్పండి, నేర్పండి. 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ఎదగాలి. 2వ మాట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి, నువ్వే నీ పిల్లలకు వాటిని నేర్పాలి. ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా ప్రవర్తించాలి, ఎవరు, నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు చెప్పకపోతే ఎక్కడ నేర్చుకుంటారు? మరి దైవిక విషయాలు ఎవరు చెప్పాలి? పేరెంట్స్ బాధ్యత, పేరెంట్స్ బాధ్యత. అందుకే ఇవే సండే స్కూల్ సెటప్ ఎట్లాంటిదంటే నిజంగా అదో పెద్ద మోసం, అదో పెద్ద మోసం. సండే స్కూల్ ఏం నేర్పిస్తారు? ఏదో ఒక పాట, ఏదో ఒక డాన్స్ నేర్చేసుకున్నారా దేవుని సంగతులు? వాళ్ళ వాళ్ళ లిమిటేషన్ అంటే మేము ఆదివారం ఒక పూట అయితే చెప్పగలుగుతామండి అన్నారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు? సండే స్కూల్ టీచర్ బాధ్యత అన్నాడా? లేదు, నీ బాధ్యత. ఏం చెప్పి ఏం చేయాలట? ఏడో వచ్చిన నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గుర్చి మాట్లాడాలి. ఎప్పుడు పిల్లలు నీ దగ్గర ఉంటారు, నీ దగ్గర పెట్టారు, నీవు నీకు ఆ పిల్లోడికి బంధం పెనవేశారు, నువ్వు చెప్పాలి. కాకమ్మ కథలు లేకపోతే సెల్ ఫోన్ నుంచి చూసుకొని చెప్పడం అది కాదు. ఎస్ఎఫ్జిలో డైలీ స్కూల్ తీసుకొచ్చాం, గుడ్డి కండి మెల్లనయ్యం అని చెప్పి. సరిపోద్దా? సరిపోదు, సరిపోదు. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇది. మనం ప్రాక్టీస్ చేయడం, మనం పిల్లలకు మన జీవితంలో చూపించడం, మనం వాళ్ళకి అభ్యాసం చేయించడం, అది పేరెంట్స్ యొక్క బాధ్యత. మంచి దైవికమైన సంతానం, దైవికమైన భవిష్యత్ తరాలు తయారవుతాయి. అది పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీగా వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. చివరిగా చివరిగా ఇది ప్రీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, బోధకుల యొక్క బాధ్యత. బోధ చేసేవాళ్ళు ఎట్లా బోధ చేయాలట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 తిమోతికి రాసిన, దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎదిగిన క్రైస్తవులు, ఎదిగిన సేవకులు వాళ్ళ దగ్గర నేర్చుకోవటం మేలు, బోధకుల దగ్గర నేర్చుకోవటం మేలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 చదివితే, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుందు. కాబట్టి బోధించుకుంటున్నాడు ఆయన. 13 నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త. నువ్వు బోధించాలి, నువ్వు హెచ్చరించాలి, నువ్వు చదవాలి అంటాడు. 14 వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు, నీకు ఇవ్వబడ్డ గిఫ్ట్ ని నువ్వు అలక్ష్యం చేయకూడదు. ఆ మాటలే మాట్లాడుతున్నాడు. కాబట్టి బోధకుల్ని దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. బోధన వరం కలిగిన వారిని, ఆత్మీయ అనుభవం కలిగిన వారిని ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. 2 తిమోతి పత్రిక 4:14 దేవుని ఎదుటను, సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను అనబట్టి చెప్పినదేమనగా వాక్యాన్ని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగుతారు. కాబట్టి ప్రియులారా, మనం ఏమంటాము, ఏదో చెప్పడం కాదు, ఏదో చెప్పడం కాదు, కల్పనా కథలు కాదు, హెల్త్ అండ్ వెల్త్ మ్యాటర్స్ కాదు. వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని చెప్పు, హితబోధన బోధించు, దేవుడు చెప్పింది చెప్పు, ఆయన చెప్పమన్నది చెప్పు. బోధకులు ద్వారా కూడా చాలా మేలు పొందుతాం. నేను ముగిస్తూ ఉన్నాను. వాక్యం చదవకపోవటం వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపిస్తుంది, కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది, సంఘం మీద ప్రభావం చూపిస్తుంది, సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. విలువలు లేని సమాజం తయారవుతుంది, బలహీనమైన సంఘం తయారవుతుంది, కుటుంబం కూడా బలహీనంగా తయారవుతాయి. దానికి పరిష్కారం వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానించాలి. వ్యక్తిగతంగా ధ్యానించడం అన్న మాట దగ్గర మన ఖాళీ సమయాన్ని చక్కగా వాడుకోగలుగుతాం. అక్కడ తాగిపోవడానికి వీల్లేదు. వాక్యాన్ని సంఘముగా ధ్యానించాలి. సంఘ నియామక కూడికలు, బైబిల్ స్టడీస్, యాక్టివిటీస్ లో తప్పకుండా పాల్గొనాలి. అవి ఇంకా రమ్యంగా ఉంటాయి, ఇంకా ప్రయోజనకరంగా ఉంటాయి. అట్లాగే వాక్యాన్ని పేరెంట్సే బాధ్యత తీసుకోవాలి పిల్లలు నేర్పించడానికి. వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసు, మీరు మీ పిల్లలని ప్రేమతో చక్కగా నేర్పిస్తారు, అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు బైబిల్లో ఎలా ఉందట అని పిల్లలు బాగా తీసుకోగలుగుతారు. మీరు ప్రేమపూర్వకంగా పిల్లలకు నేర్పించారు, వాక్యాన్ని నాయకులు బోధకులు అందించారు. కాబట్టి వాక్యపు వెలుగులో మనం ఈ బాధ్యతల్లో ఎక్కడున్నారో, పేరెంట్స్ గా పిల్లల్ని ఎట్లా నడిపిస్తున్నారు, సంఘంలో మీరెంత కీలకమైన బాధ్యత వహిస్తున్నారు, బోధ చేస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు ఎంత ఫెయిత్ఫుల్ గా వాక్యాన్ని వాక్యంగా మీరు అందించగలుగుతున్నారు. ఇవన్నీ ఉదయకాల వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం తాకిన విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మనం మంచి వాక్యానుసారమైన సంఘాలు, సమాజం, కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మనందరికి ప్రయోజనకరంగా మార్చిన కాక. ఆమేన్.